ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రపంచ చరిత్రలో 2000 సంవత్సరం నుంచి 2010 వరకు ఈ 10 సంవత్సరాలు అతి విలక్షణమైనటువంటివి. మళ్లీ పృథ్వీ గ్రహం మీద ఇటువంటి 10 సంవత్సరాలు రావు. ఇది చాలా స్పష్టంగా మనకి అవగాహన లేకపోతే మనము చేసేటటువంటి ప్రయత్నాలకి ఒక దిశ ఉండదు, ఒక లక్ష్యము ఉండదు. అనేక యోగాలు ఉన్నాయి మనలో. మొదట్లో పరిణామక్రమంలో మనిషి జంతువు నుంచి మానవ శరీరధారిగా మారినప్పుడు 2 విశేషమైనటువంటి యోగాలు ఉపయోగపడ్డాయి ఆ కాలంలో, హఠయోగము, ప్రాణాయామము. ఈ హఠయోగ ప్రాణాయామాలు సుమారు 10,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి మనిషికి ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ ఆధారం ఉండాలి. అది హఠయోగము, ప్రాణాయామము పూర్వకాలంలో మనుష్యులు చేస్తున్నటువంటి తీవ్ర ప్రయత్నాలు లేకుండా మన అన్నమయ ప్రాణమయ కోశాలు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండటానికి మాత్రమే ఈనాడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి అని భారతీయ యోగ శాస్త్రము తెలుపుతోంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. సాధారణంగా మానవులు భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు వాళ్ళ కార్యసాధనకు. కానీ ఆ కార్యసాధనకు అన్నమయ శరీరము, ప్రాణమయ మనోమయ శరీరముల కలయికతోనే ఉపయోగించుకుంటాం. అంటే మనం ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే ముందు ఒక ఆలోచన రావాలి మనకి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి అంటే మనోమయ కోశము నుంచి వస్తాయి. ఆ మనోమయ కోశము యొక్క రిసీవర్ మన బ్రెయిన్, మస్తిష్కము. అంచేతే బ్రెయిన్ మనోమయ కోశం కాదు. బ్రెయిన్ ఏమిటి అంటే మనోమయ కోశంలో వచ్చేటటువంటి ఆలోచనలను మీరు పట్టుకుంటూ ఉంటారు. ఈ ఆలోచనలు మనలోకి ప్రవేశించటానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే చెవులు. అంచేత మొత్తము యోగ సాధన అంతా కూడా వింటే అనేటటువంటి పదం మీద ఆధారపడి ఉన్నది. అక్కడ ఈ కృష్ణలీలా తరంగాల దగ్గర నుంచి మనం చేసేటటువంటి అనేక గానాల యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అంటే మనోమయ కోశమును చెవుల ద్వారా శుద్ధి చేసుకుని మన లక్ష్య సాధనకు తగినటువంటి స్థాయిలో మలుచుకునుట. అది మనం మర్చిపోతున్నాం. మెయిన్ ఏంటి అంటే వాక్. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చివరికేమంటాడు? వింటే, చూస్తే అండు. వింటే అనేటటువంటి దాన్ని మనం మర్చిపోయాం. ఆ వింటున్నప్పుడు రసాస్వాదన అనేటటువంటి దాన్ని మనం కనుక పట్టుకోగలిగితే మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశంలోకి దిగుతాం. రసము లేకపోతే అది ప్రాణమయ కోశంలోకి దిగదు. ప్రాణమయ కోశంలోకి దిగదు అంటే కోరికలు ఉండవు. కోరికలు లేకపోతే ఆలోచన చనిపోతుంది. ఆలోచన కోరికగా మారితేనే నీ శరీరం కదులుతుంది. చేత మొత్తము యోగ శాస్త్రం ఏంటి అంటే ఈ త్రికరణ శుద్ధి అంటాం. అంటే మనోమయ అనేటటువంటి ఉపకరణము, కోరికలు లేక ప్రాణమయ శరీరము అనేటటువంటిది, ఈ రెండు కలిస్తే కదిలేది అన్నమయ కోశము. అంచేత అన్నమయ కోశానికి దానంతలో ఏం లేదు. అన్నమయ కోశము కదిలింది అంటే అర్థం ఏంటంటే మీ ఆలోచనలు కోరికలకి మధ్య యోగము వచ్చినది అని అర్థం. యోగము అంటే కలయిక. అంచేత మొత్తము యోగ సాధన మీ యొక్క ఆలోచనను కోరికగా మార్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. ఇంతట గురువుకి శరణాగతి పొందటం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే మనిషికి రెండే కోరికలు ఉంటాయి, మూడో కోరిక మనిషికి ఉండవు. ఒకటి అంటే క్షేమము. క్షేమము అంటే ఏంటి? ఉన్నది పోగొట్టుకుండా ఉండటం. మొట్టమొదట మనం సంపాదించింది కానీ మనం పొందినది కానీ మన దగ్గర ఉన్నది కానీ పోకుండా ఉండాలి, దాన్ని క్షేమం అంటాం. రెండోది ఏంటి? కావలసింది పొందగలగాలి, యోగము అంటాం దాన్ని. అందుకే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ ఫలితాన్ని పొందకపోతే మనం వాడే మాట ఏంటి సాధారణంగా? యోగం లేదు. యోగం లేదు అంటే పొందలేకపోయాము అని అర్థం. అంచేత ఈ అనన్య చింత ఏంటి? అనన్య చింత మీకుండాలి. ఈ మూడింటి మధ్య కలయిక, మనోవాక్కాయ కర్మల మధ్య కలయిక. ఇది గాయత్రి ఛందస్సు యొక్క, గాయత్రి మంత్రము యొక్క నిజమైనటువంటి లక్ష్యము. మొత్తము మీ ఆలోచనలుకి తగినట్టు మీ శరీరం స్పందించాలి. మధ్యన ఏముంటుంది? ప్రాణమయ కోశం ఉంటుంది. మనోమయ కోశము, అన్నమయ కోశము, మధ్యన ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశం ఏం చేస్తుంది? మీ ఆలోచనలకు శక్తి ఇస్తుంది, ప్రాణాన్ని ఇస్తుంది. ప్రాణవంతమైనటువంటి ఆలోచనే మీకు అన్నమయ కోశాన్ని ఉపయోగించి ఫలితాన్ని సాధించేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ భాష మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా రాబోయేటటువంటి మూడు రోజులలో ఈ భాష చాలా విస్తృతంగా అనేక మంది జీవన సాధన, అసలు నిజమైనటువంటి దేవత ఎవరు అంటే జీవితమే. మనము మన జీవితాన్ని సాధిస్తున్నాం, కానీ ప్రస్తుతం మనం జీవితాన్ని సాధించేటటువంటి కళ మర్చిపోయాం. ఆ జీవితాన్ని సాధించేటటువంటి కళ కృష్ణతత్వం ద్వారా మాత్రమే మనకి లభ్యమవుతుంది. కానీ ఆ కృష్ణతత్వం ఎప్పుడొస్తుంది అంటే నీలో రామతత్వం వచ్చాక. రామతత్వం యొక్క ముఖ్యమైనటువంటిది ఏంటి? ప్రాణ జాయ్ పర్ వచన జాయ్. మొత్తం రామాయణంలో గోస్వామి తులసిదాస్ చెప్పేది ఏంటి అంటే, రఘువంశం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ప్రాణాలు పోతే పోతాయి కానీ ప్రాణము ఇచ్చేసినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. వాక్శక్తి ఇందాక చెప్పాను కదా, భగవత్తత్వము కానీ జీవించే విధానము కానీ ఏ విద్య అయినా మీకు చెవుల ద్వారానే లభిస్తుంది. చెవులనే మనం ఉపయోగించుకుంటాం. ఏ విద్య అయినా, భౌతిక విద్య అయినా చెవుల ద్వారానే వస్తుంది. ఒక కెమిస్ట్రీ నేర్చుకున్నవాడు చెవుల ద్వారానే కెమిస్ట్రీ నేర్చుకుంటాడు, ఫిజిక్స్ చెవుల ద్వారానే, మెడిసిన్ చెవుల ద్వారానే. కానీ చెవుల ద్వారా వింటే అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే, విన్నదే ఆచరిస్తే వింటూ ఉంటాం. నా మాట వింటే బాగుపడతాం అంటే వాడు వింటూనే ఉన్నాడుగా, వాడికి చెవుడా ఏంటి? కానీ ఆచరించడు, ఆచరించకపోతే వింటాం కాదు. వింటే అంటే అర్థం ఏంటంటే నేను చెప్పిన మాట వినాలి. చేత మొట్టమొదట మన జీవితంలో ఈ మూడు సంవత్సరాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కోట్లాది కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి టైము. అంచేత ఈ మూడు సంవత్సరాల కాలాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. కానీ ఎలా ఉపయోగించుకోవాలి మీరు, దానికి ఆధారం ఏంటి అంటే, మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది మీ అన్నమయ కోశము అంత ప్రముఖమైనటువంటిది కాదు. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మనోమయ కోశం. ఈ మనోమయ కోశానికి ప్రాణశక్తిని కావలసినటువంటి అంటే మన ఆలోచనలను ఉపయోగించుకునేటటువంటి విధానం మనం నేర్చుకోవాలి. అంటే మన ఆలోచనలకి మనం కార్యరూపం ఇవ్వాలి. మెడిసిన్ చదువుతున్నటువంటి వ్యక్తి ఏ ఆలోచనతో చేరుతున్నాడు? రోగంతో బాధపడేటటువంటి వ్యక్తి వస్తే వాడి రోగాన్ని అర్థం చేసుకుని ఆ రోగానికి తగినటువంటి మందులు ఏవో చదువుకుని వాడు వచ్చినప్పుడు ఆ మందులు ఇవ్వగలగాలి. ఇంతే వాడి ఆలోచన. కానీ ఆ ఆలోచన క్రియారూపం దాల్చాలి అంటే ప్రాణం కావాలి. ప్రాణం దేనివల్ల వస్తుంది? సాధన వల్ల వస్తుంది. ఆలోచన సాధనలో పెట్టుకోవాలి. మరి ఆ సాధనకి వాడు ఏం చేస్తున్నాడు? ఇంటర్మీడియట్ వరకు పడిన అవస్థ లేదో పడ్డాడు 12 సంవత్సరాల పాటు. దాని తర్వాత విశేషమైనటువంటి ఆ దిశలో ప్రయత్నము చేసి ఒకసారి దొరక్కకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నేను వద్దన్నా కూడా పర్వాలేదండి మేము భరించగలము, మీకు అంత దగ్గర డబ్బు లేదు అంటే కాదండి ఏమో మా అదృష్టం ఎలా ఉందో అని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒకవేళ రాకపోతే అదో పెద్ద ఎక్స్పీరియన్స్ అనుకుని పర్వాలేదు నండి బిఎస్సీ చదువుకు ఉపయోగపడుతుంది. లెక్చరర్గా నేను చూసినటువంటి సంఘటన చెప్తాను. మరి ఆ ప్రవృత్తి మీకు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటంలో ఎందుకు రావటంలే? ఆ శ్రమ మీరు ఎందుకు పట్టలేకపోతున్నారు? రాదు, ఫలితం ఏం రాదు. ఆధ్యాత్మికత నిర్వీర్యం అయిపోవటానికి కారణం ఏంటి అంటే ఏదైనా ఒకటి అర్థం కాకపోతే వదిలేస్తున్నాం. వదిలేయటం మొదలెడితే ఏమవుతుంది? వదలకూడదు, నేర్చుకోవాలి. ప్రతి ఎవరి ద్వారా నేర్చుకోవాలి? విషయము పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ద్వారా నేర్చుకోవాలి. లేకపోతే దొందుకు దొందే. ఆధ్యాత్మిక విద్యను కూడా భౌతిక విద్య ఎంత తీవ్రంగా మీరు నేర్చుకుంటారో అంత తీవ్రంగా నేర్చుకోవాలి. మన వాడికి కావలసిన చదువు అది నేర్పించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు? ఆ మాత్రము కష్టం ఏ రోజైనా ఆధ్యాత్మికతలో మనం పడ్డామా? లేదు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ హాబీ. అంతే, మీరు చేయగలిగింది చేస్తారు తప్ప కొత్తది నేర్చుకోరు. నేర్చుకోవటమే కాదు, కొత్త దానిని క్రిటిసైజ్ కూడా చేస్తాం. వచ్చిన పెద్ద బాధ అది, ఎవడైనా చేయటం మొదలెడితే వాడికి అడ్డు తగులుతారు. చేత ముందు ఈ కోశాల గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి మీకు. ఈ పంచకోశాల యొక్క అవగాహన గురించే చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే జన్మ కర్మచ మే దివ్యం. నా పుట్టుక దివ్యమైనదే, నేను చేసేటటువంటి పని కూడా దివ్యమైనదే. దివ్యము అంటే డివినిటీ, భగవతత్వానికి సంబంధించినటువంటి. అంచేత శ్రీకృష్ణ చేతనత్వము మొట్టమొదట ఆదర్శం మనకి, ఏకైక ఆదర్శం మనకి. ఇంకొక ఆదర్శం లేదు. ఇఫ్ యూ వాంట్ టు లివ్, లివ్ లైక్ లార్డ్ కృష్ణ. కృష్ణుడు వలె మీరు జీవించాలి. మరి కృష్ణుడు వలె జీవించటానికి యోగము కావాలి. యోగము అంటే ఏంటి? కృష్ణుడిలాగా జీవించేటటువంటి మీ కోరిక, ఆలోచన, మీ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ శరీరాల యొక్క కలయిక. దీనితో కృష్ణుడు వలె జీవించేటటువంటి విధానాన్ని తెలుసుకొనుటకు ఇది మొత్తము రాబోయేటటువంటి రోజులలో మానవ జాతి ఖచ్చితంగా నేర్చుకు తీరవలసినటువంటి జీవిత విధానము. ఇది నేర్చుకోకపోతే పృథ్వీగ్రహం పోతుంది. క్షిపా మజస్రం అశుభా నాసురీశ్వే వయోనిషు అని వాయించి పారేస్తాను నేను, విసిరి పారేస్తాను నిన్ను. నీకేం భయం వేయటం లే, నీకేమీ అవగాహన అవటం లే. నీ యొక్క అన్నమయ కోశానికి సంబంధించకుండా ఉన్నటువంటివి కూడా నీకు చాలా ప్రాముఖ్యత వహించేస్తున్నాయి. పక్కవాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఇదే నీ గొడవల్లో ఉన్నాయి తప్ప. కొంచెం లేవండి నిద్ర, 3 సంవత్సరాల తర్వాత మీరు వెనకబడిపోతారు. మేము వెనకబడిపోతే నీకేంటి మాస్టారు అంటే మాస్టారికి ఏం అవ్వదు అని గుర్తుంచుకోండి. మేము కెమిస్ట్రీలో కాలేజీలో నేను బీఎస్సీలో చెప్తున్నప్పుడు వాళ్ళతో ఏడుస్తూ చెప్తాం, బాబు చదువుకోండి రా, వెళ్ళారా, నీకు ఇది రావటం లేదు, ఈ సబ్జెక్ట్ రావటం లేదు అని. ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అవుతే నేనే ఆడవను, ఫెయిల్ అయ్యవనైనా నేను చెప్పాను కదా మళ్ళీ చదువుకో అంటా. చేత ఈ తపన అన్నది కాలము జరిగిపోతూ ఉంటే మీరు నేను పెద్దవాడిని అయిపోయాను, చిన్నవాడిని అయిపోయాను, నాకు తగిన అవసరం రాలేదు, నాకు అవకాశం వచ్చినా అర్థం కావటం లేదు, మిస్ అవుతున్నారు. ప్రతి సంఘటన కూడా దివ్యత్వానికి సంబంధించినటువంటి సంఘటనే. ప్రతి సంఘటన, ఏ చిన్న సంఘటన జరిగినా మీ జీవితంలో అది మిమ్మల్ని దివ్యత్వం వైపు చేరదీయటానికి జరిగేటటువంటి సంఘటన అనేటటువంటిది మొట్టమొదట మీకు అవగాహనకి రావాలి. అంతేత మీకు ఏదైనా కష్టాలు వచ్చినా, మీకు నచ్చనటువంటి పరిస్థితులు వచ్చినా, మనం మొట్టమొదట ఏం చేస్తామంటే, ముందు భగవంతుడా నాకు కష్టాలు వద్దు, మూర్ఖులు మీరు, కుంతిదేవి అడిగింది బాబు నన్ను ఎప్పుడు కష్టాల్లోనే ఉంచండి, షీ నోస్ బెటర్ దాన్ అస్. కష్టాలు పోవాలని కాదు మీరు కోరుకోవాల్సింది, ఈ కష్టము నుంచి నేను ఏమి నేర్చుకుంటున్నాను, తితీక్ష తపస్సు సహనము మీకు తెలియాలి, అది నేర్చుకోవాలి. కానీ సమస్య ఏంటో తెలుసా, నేను క్లాసులో పాఠాలు చెప్తూ ఉంటాం, పరీక్ష దగ్గర పడినప్పుడు ఎక్కువ పాఠాలు చెప్తూ ఉంటాం, ఏది ఇంపార్టెంటో కూడా చెప్తాం, ఇంకా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాగ జవాబు రాయాలి, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సమస్యకు ఇలాగ మీరు జవాబు ఇవ్వాలి అని చెప్తాం. పరీక్ష మొదలవుతుంది, మేమే ఉంటాం అక్కడ ఇన్విజిలేటర్స్గా, మేమే చెప్పాం అడిగిన ఆయన ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి జవాబు ఇలా రాయాలి అని. పరీక్ష స్టార్ట్ అయింది, అప్పుడు చెప్తామా మేము జవాబు, చెప్తే తప్పు అది, చెప్తున్నారు మాస్టర్ అని నాతో అదేంటి కుతర్కం ఒకటి వస్తుంది ఈ కాలంలో, చెప్తున్నారు కదా ఇక్కడ చెప్పే ఉంది కదా, చెప్తే వాడికి సబ్జెక్ట్ రాదు, నువ్వు హోంవర్క్ చేస్తే నీ పిల్లవాడు పెద్ద అయ్యాక నీ చెవి కొరుకుతాడు, చెవి కొరుకుతాడు అని కదా తెలుసుగా మీకు, తోటకూర నాడే ఎందుకు చెప్పలేదమ్మా. కానీ ఈ వ్యాఖ్యలు మీరు అందరూ వేస్తున్నారు, పిల్లలు హోంవర్క్ మీరు చేసుకుంటున్నారు, కానీ దానికి కారణం ఒకటి ఉంది, కర్మ అని ఒకటి ఉంటుంది. కర్మ అని తెలుసా పదం విన్నారా, కర్మ అంటే ఏంటి, నువ్వు చేసింది నీకే వస్తుంది. మీరు చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదు కదా, ఇప్పుడు చేసుకోండి మీ పిల్లల హోంవర్క్, ఎందుకు చేస్తున్నారు మీరు, మీ కర్మ అది తప్పది, మీ కర్మ తిరిగి మీకు బూమరాంగ్ అవుతుంది, కానీ అది తప్పు. ఎందుకు ఇది చెప్పాను నేను, పరీక్షలో సమస్య ఇచ్చినటువంటి గురువే ఆ సమస్య ఇవ్వకముందు ఆ సమస్య నివారణోపాయం కూడా నీకు చెప్తాడు, ఇది కరెక్టే కదా. పరీక్షలో ఏ సమస్య వచ్చినా మీ గురువులు ఏం చేసి ఉంటారు, ఖచ్చితంగా ఆ సమస్యను ఎలా నివారించుకోవాలో చెప్తాడు. అంచేత వాడు తెల్ల కాగితం మీద, నేను చాలాసార్లు డిఎస్సీ స్టూడెంట్స్ ఇలా గీత కొట్టి డ్రాప్ అని రాస్తారు. మీరు మీ సమస్యను ఎదుర్కోకుండా గురువుని ప్రార్థించి ఈ సమస్య పోవాలి అని చేస్తే మీరేం చేసినట్టు, జీవితము అనేటటువంటి పరీక్షలో డ్రాప్ అవుట్. సమస్యలను ఎదుర్కోండి, ఖచ్చితంగా మీకు ఆ సమస్య యొక్క నివారణోపాయము ఉంటుంది. దానికి ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు, చాలా చిన్న టెక్నిక్ చెప్పాడు, అనన్యా చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. డాక్టర్గా నీ యోగక్షేమాలు ఎవరు చూసుకుంటున్నారు, నువ్వు నేర్చుకున్నటువంటి వైద్య విద్య కాదా, నీ యొక్క యోగక్షేమాన్నే కాదు నీ దగ్గరికి వచ్చినటువంటి రోగుల యొక్క యోగక్షేమం కూడా నువ్వు ఎలా చూడగలుగుతున్నావు, ఆ విద్య ద్వారా. ఆ విద్య నేర్చుకోవటానికి నువ్వు అనేక పరీక్షలు రాసావు, సబ్జెక్టుని నేర్చుకున్నావు, కానీ జీవించటం అలా అనేటటువంటి సబ్జెక్టు మర్చిపోయింది. అన్ని ఆత్మహత్యలే మనకు కనిపిస్తున్నాయి, నీకేం భయం వేయటంలే, మనం ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాము అనేటటువంటిది మీకు అర్థం కావటం లేదు. ఎంత నిశ్చింతగా బతకగలుగుతున్నారు అంటే ఆనందమే కోసం జాగరణకి చాలా సులభ ఉపాయం ఇవ్వాలని నేను చెప్తున్నాను. మాస్టరు మేము ఇంత సాధనలు చేయలేము, కానీ మాకు ఆనందమే కోసం జాగరణ జరిగిపోవాలని ఉంది అంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అన్నాడు. అవగాహన రాహిత్యం అంటే ఆనందమయ శక్తి ఏమీ లేదు, అసలు భయం ఉంటే కదా ఏదైనా నువ్వు చేస్తావు. నీకు తెలిస్తే కదా అసలు పంపలు ముంచుకుంటున్నాయి అంటే నువ్వు భయపడతావు. అంచేత ప్రస్తుతం మీరు ఆనందమయ కోశంలోనే ఉన్నారు, కానీ ఆ ఆనందమయ కోశం ఏంటంటే ఇగ్నోరెన్స్, మూర్ఖత్వం, తెలియదు కనుక నిశ్చింతగా ఉన్నారు మీరు. కానీ తెలియదు కనుక నిశ్చింతగా ఉంటే మీరు నిశ్చింతగా ఉన్నంత మాత్రాన రాబోయేటువంటి ప్రమాదాలను మీరు ఎదుర్కొనలేరు, దాటలేరు. అందుకు ఈ 3 సంవత్సరాల టైము చాలా చాలా ప్రముఖమైనటువంటి టైము. ఈ టైముని సద్వినియోగం చేసుకోవటానికి మొట్టమొదట మీరు అన్నమయ ప్రాణమయ కోశాలను శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మీ శరీరాలు మీ మాట వింటలే, ఖచ్చితంగా మీరు స్థిరంగా కూర్చోలేరు. స్థిరంగా కూర్చోలేనప్పుడు మీరు మనోమయ కోశము తర్వాత కోశాలలోకి ప్రవేశించలేరు, కానీ ప్రవేశించాలి తప్పదు. కానీ అన్నమయ ప్రాణమయ కోశాలను మీరు అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి ఆల్రెడీ మీకు చాలా మంచి అన్నమయ ప్రాణమయ కోశాలు అందజేసింది, వాటిని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి. 2 రకాలైనటువంటి శక్తులు అన్నమయ ప్రాణమయ కోశానికి అవసరం. అన్నమయ కోశానికి ఆహారం అవసరం. ఆహారం మన శరీరానికి దేనివల్ల అందుతుందో మీకు తెలుసు కదా, రక్తము ద్వారా శరీరానికి ఆహారం అందుతుంది. మనం తిన్నటువంటి ఆహారము, దాంట్లో ఉన్నటువంటి తత్వాలు, దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ అనుకోండి, వైటమిన్స్ అనుకోండి, మన శరీరానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్, పోషక పదార్థాలన్నీ కూడా రక్తనాళముల ద్వారా మన శరీరానికి అందుతాయి. అంచేత నిజమైనటువంటి అన్నమయ కోశము ఏమిటి అంటే సర్క్యులేటరీ సిస్టమ్. మన శరీరంలో రక్త ప్రసరణ కరెక్ట్గా ఉంటే మన అంగ ప్రత్యంగాలన్నిటికీ కూడా ఆహారం కరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఆహారం కరెక్ట్గా వెళ్ళటానికి అసలు మీకు ఆహారం అంటే ఏమిటో తెలియదు. ఆహారానికి 3 లక్షణాలు ఉంటాయి. 1 బరువు, అంటే ఆహారం ఎంత తిన్నాం. ఎందుకంటే మన శరీరానికి కావాల్సింది ఏంటి అంటే విటమిన్స్ మినరల్స్ అంటే ఓ మాత్ర వేసేసుకుంటే ఆ రోజు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ వెళ్ళిపోతాయి, తృప్తి ఉండదు. ఏం కావాలి? బరువు. 2వది ఏంటి? రుచి. 3వది సంస్కారాలు. చేత మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ 3 మధ్య సమన్వయం చూసుకోవాలి. ఎవ్వరూ కూడా ఈనాడు అనేక ఆశ్రమాలకు వెళ్ళాను నేను అనేక మంది యోగులతో, ముఖ్యంగా కాశీలో అయితే చాలా సంవత్సరాల పాటు ఉన్నాను, చాలా మంది యోగులతో అతి దగ్గర సంబంధం ఉండేది నాకు. చాలా మంది యోగులు సైన్స్ స్టూడెంట్ అని తెలియగానే ఇది అడిగేవారు, ఈ న్యూట్రియంట్ వాల్యూస్ మాకు చెప్పు రామకృష్ణ, పుస్తకాల్లో మాకు దొరకటం లేదు అని యోగులు. ఎందుకంటే మీరు తినేటటువంటి ఆహారము మీ శరీరానికి కావలసినటువంటి పోషణ ఇస్తుందా లేదా. ఎందుకు ఇది ఇంత చాలా ప్రముఖంగా దీన్ని చెప్పుకుంటున్నామంటే నువ్వు తిన్న ఆహారాన్ని బట్టే నీ మనస్సు ఏర్పడుతుంది. అంచేత మనస్సుకి నువ్వు తీసుకున్నటువంటి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మీ మనస్సు మీ సాధనలో లగ్నము కాకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే మీరు తీసుకునేటటువంటి ఆహారము మీరు తీసుకునేటటువంటి సాధనకి పొందిక లేదు. రన్నర్ అవ్వాలి వాడు, వెయిట్ లిఫ్టర్ అవ్వాలి, ఈత కొట్టాలి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి, ఖచ్చితంగా వాడు తన ఆహారాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటాడు. నువ్వు ఏ విద్య నేర్చుకుంటున్నావో ఆ విద్యకి తగిన ఆహారం ఉన్నది అది మర్చిపోయాం మొత్తం, అది మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. రివైవ్ చేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పుస్తకం ఉన్నది, గాయత్రి మహావిద్యా అని, 3 భాగాలలో. ఆ 3 భాగాలు కూడా కృష్ణుడి యొక్క చరిత్రే. ఇందువల్ల ఛందస్సుల్లో నేను గాయత్రీ ఛందస్సును అన్నాడు, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అన్నాడు. అంటే కృష్ణోపాసనను దేంతో మొదలెట్టాలి? గాయత్రి మంత్ర జపముతో మొదలెట్టాలి. మేము చాలా సంవత్సరాలు బట్టి గాయత్రి మంత్ర జపం చేస్తున్నాం మాస్టరు. ఏం ఫలితాలు రావటం లేదు మాస్టరు. ఒక వ్యక్తికి పల్లెటూరులో వాడి ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చి చెప్పాడు, మీ కుర్రవాడ కాలేజీకి వెళ్తే చాలయ్యా, చదువు వచ్చేస్తుంది. సరే బాబు అని కాలేజీ వచ్చాడు, కాలేజీలో చేర్పించాడు. కాలేజీకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. ఒక సంవత్సరం అయిపోయింది, రెండు సంవత్సరాలు అయిపోయింది, మూడు సంవత్సరాలు అయిపోయింది. సిటీలో ఉన్నటువంటి వాడితో అడిగాడు, ఏమయ్యా మా కుర్రాడు కాలేజీకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు, మూడేళ్ళు అయిపోయింది ఏమీ రాలేదు వాడికి అన్నాడు. అదలా సంభవం అయ్యా అన్నాడు. ఏమో మరి చూడు అన్నాడు. అంటే ఏంటయ్యా అన్నాడు, మీరు చెప్పారు కదా కాలేజీకి వెళ్ళి రమ్మని, నేను కాలేజీకి వెళ్తున్నాను వస్తున్నాను, క్లాసులోకి వెళ్తాను, గాయత్రి మంత్ర జపం చేస్తున్నాను అంతే. మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం ఏమైనా చేస్తున్నావా? గాయత్రి మంత్ర జీవిత విధానాన్ని ఆచరిస్తున్నావా? నువ్వు ఎలా జీవిస్తున్నావు అంతకంటే నీచంగా జీవిస్తున్నావు. మనం అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికతలో నేను చూసింది ఏంటంటే మామూలు వ్యక్తుల కంటే కూడా నీచ స్థాయిలో జీవిస్తూ మేము ఆధ్యాత్మికులం అనే పేరు పెట్టుకున్నాం. నేను కఠోరంగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలియాలి మనం తప్పు చేశాము, మనం జీవించేటటువంటి విధానం ఇది కాదు. మంత్ర సాధన అంటే మంత్ర జపం చేస్తూ కూర్చోవటం కాదు, మననాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేశాక ఆ మంత్రార్థము మీ జీవితంలో ప్రత్యక్షం అవ్వాలి. రామకృష్ణ పరమహంస దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కాళికాదేవి ఉపాసన చేస్తే ఆయన నటన నడక వాక్కు కాళికామయం అయిపోయింది. హనుమత్ సాధన చేస్తే తోక కూడా వచ్చింది ఆయన. ఇళ్లలో కూర్చోలేకపోయాడు, చిటికెక్కి కూర్చునేవాడు. అంటే మొత్తము ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే నటన. నటన అంటే మీకు ఇంకో అర్థాలు ఏవో వస్తాయి. నటన అంటే ఏమిటి? కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, మీకు రాదు. ఎలా వస్తుంది? పుస్తకాలు చదివితే వస్తుందా? కార్ డ్రైవింగ్ రావాలి, ఏం చేస్తారు మీరు? ఎక్కడ కూర్చుంటారు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు? డ్రైవర్ సీట్లో కూర్చుంటారు. మరి మీకు డ్రైవింగ్ రాదుగా, డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నావు? నేర్చుకోవటానికి కూర్చున్నావు. అంటే నేర్చుకోవాలంటే ఎక్కడ కూర్చోవాలి? నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి. కూర్చుని ఏం చేయాలి? డ్రైవింగ్ వచ్చిన వాడు ఏమి చేస్తాడో దాన్ని అభ్యసించాలి, అంతే కదా. చేత ఆధ్యాత్మిక విద్యలో కూడా మీరు కృష్ణ చరిత్ర చదువుకుని దానికి అనుగుణ్యంగా మీరు జీవించటం మొదలు పెడితే మీకు ఆ చేతనత్వం ఆ విద్య వస్తుంది. అది ఎక్కడ చేస్తున్నావు? మాకెక్కడ వస్తుందండి? అది తప్పు అక్కడ జరుగుతుంది. లీలలు మీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. లీలలు చదివేది ఎందుకు? ఓ సినిమా చూసి వస్తే మనిషి నడకలు మారిపోతాయి. మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు హీరో ఎలా నడుస్తాడో చాలా మంది అలాగే నడుస్తారు వాడికి తెలియకుండా. నేను చాలాసార్లు గమనిస్తాను, 3 గంటల సేపు నువ్వు ఆ లీలను చూస్తే ఏమైపోయావు? ఇంకా కొంతమంది అయితే మాస్టర్ మీ డ్రెస్సులు కూడా మార్చేసుకోండి, అక్కడ హీరో నల్లబట్టలు వేస్తున్నాడు, నల్ల మొబైల్ చేతిలో పట్టుకున్నాడు, నల్ల కారులో తిరిగాడు అని చేత మీరు కూడా ఏం చేయాలి? నల్ల డ్రెస్ వేసుకోవాలి, నల్ల కారు ఉండాలి. అంటే ఏంటి అక్కడ నేను చెప్పేది? నీ మనస్సు పూర్తిగా దానికి మౌల్డ్ అయిపోతుంది. అది నువ్వు గమనించమంటున్నావు, క్రిటిసైజ్ చేయటంలే. అది నీళ్ళని చూడటమంటే కృష్ణుడు లీలలు చూసి కృష్ణుడు లాగా ఆచరించలేకపోతే నువ్వు నటిస్తున్నావు, నువ్వు నిన్ను మోసగించుకుంటున్నావు. మరి ఆ లీలలను ఎలాగ మన జీవితంలో మలుచుకోవాలి అంటే ఆహారం చాలా ముఖ్యం. మరి మన కృష్ణుడు వారు తిన్న ఆహారం ఏంటి మెయిన్ గా అంటే వెన్న తిన్నాడు. అంటే మేము వెన్న తినేస్తామండి అంటే ఫ్యాట్ పెరుగుతుంది, బ్లాక్స్ వస్తాయి, బైపాస్ సర్జరీ ఏదో చేయాల్సి వస్తుంది. ఆహారము వెన్నంటే ఏంటి? చిలకాలి, మంధన జరగాలి, ఆలోడన జరగాలి, మీ ఆలోచనలు మధింపబడాలి. మధింపబడితే మీ క్షీరసాగరంలో, మీ మనస్సు అనేటటువంటి క్షీరసాగరంలో ఉన్నటువంటి అనేక ముద్రలు, సంస్కారాలు ముందు బయటికి తేలుతాయి. ముందు హలాహలం బయటకు తేలుతుంది, ముందు విషయాలు బయటకు తేలుతాయి, మీలో లోపల ఎక్కడో నిద్రాణమై ఉన్నటువంటి, మీరు ఊహించినటువంటి అనేక సంస్కారాలు బయటకు వస్తాయి. ఎంతమంది నా దగ్గరకు వచ్చి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, చాలా మంది అవుతే అసలు బుర్ర గోడకేసి కొట్టేస్తున్నారు. ఇంత నీచంగా మేము ఆలోచించగలమని అనుకోలేదు మాస్టారు. అసలు ఇలాంటి ఆలోచనలు మాకు వస్తాయని అనుకోలేదు. అదేంటో ధ్యానంలో కూర్చోగానే అవే వస్తున్నాయంటారు. వస్తాయి. ఇంటికి రంగులు వేయించాలి అని నువ్వు దొలపటం మొదలెడితే అదేంటి మాస్టారు, మట్టి వచ్చింది, బూజు వచ్చింది, మీరేమో అందంగా ఉంటుందన్నారు ఇంటికి రంగేస్తే. మరి ఇంటికి రంగేస్తే అందంగానే ఉంటుంది, కానీ ముందు ఏం చేయాలి? ఆ బూజు అది దులపకుండా నువ్వు రంగేసావు అనుకో, అది ఆ తమాషా మోడనాట్ అవుతుంది. అది దేవుడికి తెలియాలి ఆ రంగులన్నీ ఏ రూపు దాలుస్తాయో ఆ బూజుల మీద, దాని మీద. ఇంకా మొట్టమొదట ఎప్పుడైతే ఈ మంధన జరుగుతుందో, ఏం జరుగుతుంది అంటే మీలో ఉన్నటువంటి సంస్కారాలు అనేటటువంటి కుండ బద్దలవుతుంది. మరి అది బద్దలవటానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? కుండలు బదలగొట్టేది. అంతేది, మేము కూడా కుండల్ని బదలగొడతామంటే మీకు అవగాహన లేనటువంటి చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్, డైరెక్టర్స్కి తెలుసు నేను సినిమాల గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతాను, ఇంకేంటే సినిమాలు కొంచెం ఎక్కువ చూస్తాను. మీరేం బయట వాళ్ళకి చెప్పకండి, లేకపోతే ఇదేం మాస్టారు ఈయన సినిమాలు చూస్తారు అంటారు, చెప్పొద్దు ఎవరికి. కానీ ఎందుకు అంటున్నానంటే కొంతమంది యాక్టర్స్ యాక్టింగ్ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే డైరెక్టర్స్ స్క్రీన్ మీద వాడి మొహం చూపించి వాడి కోపం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చూపిస్తారు? అక్కడ అగ్నిజ్వాలలు, అగ్ని పర్వతాలు చూపిస్తారు. అంటే మీకు అర్థమైపోతుంది వాడి కోపం వచ్చింది అని. అంతే తప్ప నిజంగా మీరు మీ జీవితాలలో సరే మా ఫ్యాన్ కనుక యాక్టర్కి నేను కూడా వాల్కొని పెట్టుకుంటాను అంటే కోపాలు అంటుకుంటాయి. మీలా అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మీలో ఉన్నటువంటి భావాలను ప్రకటీకరించడానికి అదొక మాధ్యమం, కరెక్ట్ అయినటువంటి మాధ్యమం. కానీ ఇతరుల కుండ బదలగొట్టకు, నీ కుండ బదలగొట్టుకో. కపాల మోక్షం అంటారు, నిజంగా బుర్ర బదలగొట్టుకోకండి. మీ ఆలోచనల యొక్క ఆ కుండ పగిలిపోవాలి. ఎప్పుడు ఎప్పుడు మీలో ఆ కుచ్చితమైనటువంటి కుసంస్కారాలు వస్తాయో అది బద్దలవ్వాలి. బద్దలవ్వకపోతే ఏమవుతుంది? కృష్ణ చరిత్రలో జరిగేటటువంటి అనేక సంఘటనలు మీరు మీ స్థాయిలో మీ కుండలో పోసుకుని తగిలించుకుంటారు. గోపికా వస్త్రాపహరణ, రాసలీలలు అనేటటువంటివి ఈ కుండ బద్దలవుతే తప్ప మనకి అర్థం కాదు. వాక్ ద్వారా అర్థమయ్యేది కాదు ఇది. మీ కుండలు బద్దలవ్వాలి, మీ సంస్కారాలు పోవాలి. మరి సంస్కారాలు దేనివల్ల పోతాయి? ఆహారం వల్ల పోతాయి. అందుకు ఇంతసేపు చెప్తున్నాను నేను, ఆహారాన్ని మార్చుకోకుండా నేను యోగ సాధకుండా అవుతాను అనేటటువంటి భ్రమ మీకు పోతే తప్ప లైన్లో పడరు. కానీ ఆహారాన్ని మార్చుకుంటాను అంటే పాలు తాగితే సాత్విక ఆహారం ఇది వరకు ఉండేదేమో, ఇప్పుడు పాలు మాత్రం ఖచ్చితంగా సాత్వికమైనటువంటివి కాదు. సంస్కార పరంగా ఇచ్చంటే సంస్కారము అనేటటువంటిది భావనలకు సంబంధించింది. ఏ భావనతో అది ఇచ్చాము అనేటటువంటిది. గాంధీ గారి జీవితంలో ఒక సంఘటన మనకి చాలా మార్గదాయకంగా ఉంటుంది. జైల్లో ఉన్నారు గాంధీ గారు. సాధారణంగా కోర్టు రూమ్స్ లో జడ్జి వస్తే అందరూ లేచి నిల్చుంటారు. గాంధీ గారిని జైల్లో పెట్టారు. ఖచ్చితంగా ఆయన విదేశీయుడే, ప్లస్ ఆ బ్రిటిషర్స్కి నచ్చిన వ్యక్తి కాదు, రివల్యూషన్ ఈయన ఎలా ఉదలించుకుందామని చూసేటటువంటి వ్యక్తి. కానీ బ్రిటిష్ జడ్జి గాంధీ గారు వస్తే లేచి నిల్చునేవారు. అటువంటి వ్యక్తి అహింస అంటే ఆయనకు చాలా ప్రాణం. జైల్లో పెట్టారు ఆయన్ని. ఆయన వ్యక్తిత్వం గురించి అర్థమైంది కదా, బ్రిటిషర్స్ జడ్జి కూడా లేచి నిల్చునేవాడు ఆయన బోన్లోకి వస్తే, కోర్టు బోన్లోకి. అటువంటి వ్యక్తి ఆహారం మీద చాలా నియమాలు ఉండేవి. అంచేత ఆయనకి కావలసినట్టు ఆహారము చేసి పెట్టడానికి ఆ జైల్లోనే ఉన్నటువంటి ఒక ఖైదీని నియమించారు, మంచివాడిని. సరే గాంధీ గారు భోజనం చేశారు, పడుకున్నారు. నెక్స్ట్ డే చాలా విచారంగా ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే గాంధీ గారికి ఒక కల వచ్చింది, తన తల్లిని చంపేసినట్టు కల వచ్చింది. గాంధీ గారు అహింస, నా తల్లిని నేను చంపినట్టు కల రావటం ఏమిటి? విచారిస్తే ఏం తెలియంది అంటే ఎవడవుతే ఆయనకు వండి పెట్టాడు వాడు తన తల్లిని చంపి జైల్లో ఉన్నాడు. ఆహారం యొక్క సంస్కారము, ఆహారము మీరు పుస్తకాల్లో చదివినటువంటి ఆహారం ముఖ్యం కాదు, ఇప్పుడు ఈ ఆహారం యొక్క సంస్కారము, ప్రతి ఆహారము భ్రష్టు పట్టినటువంటి ఆహారమే. ఎందుకంటే అన్ని ఆహారాలు మీకు లభించేది డబ్బు కోసమే. సెరిలాక్ కావచ్చు, అది మల్టీవిటమిన్స్ కావచ్చు, పైరులోనాను ఏదో కొత్తది మళ్ళీ నాకు మొన్న చూపించారు, అదో ఇది చాలా బలమైనటువంటి ఆహారం మార్చారు, మీరు నిరసించిపోతున్నారు వేసుకోండి అని. డబ్బుతో కొన్న ఏ ఆహారమైనా దాని సంస్కారాలు మాత్రము ఉచితమైనవి కాదు. అందువల్లే ఇంతమంది గురువులు మహనీయులు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలన్నా మీ సంస్కారాలు దానికి అడ్డు తగులుతున్నాయి. అది తెలిస్తే చాలు, సంస్కారాలు అడ్డు తగులుతున్నాయని తెలిస్తే అడ్డు తగలకుండా ఉంచుకోవటమే. దానికి ఏకైక మార్గం ఏంటి అంటే ముందు నువ్వు ఏది తింటున్నా భగవంతుడికి అర్పించి తిను. అని మనస్ఫూర్తిగా నటిస్తూ కాదు, మాస్టర్ చెప్పారు భగవంతుడిని అర్పించమన్నారని చెప్పి, ఏమయ్యా ఇది నాకు నచ్చలేదు తీస్తే, ఇది బాగుంది ఇది వెయ్యి, భగవంతుడు నివేదన చేసేస్తున్నాను, స్వాహా 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 నీళ్లు చల్లేసినారే, కుడివైపు తిట్టమన్నారా ఎడమవైపు తిట్టమన్నారా? మీ పెద్ద సమస్యలు ఏంటంటే నివేదన చేస్తున్నప్పుడు నివేదన అన్నది మనస్సుకు సంబంధించింది, ఇది భావము, కర్మకాండ కేవలము నేను భగవంతుడికి ఇది సమర్పిస్తున్నాను అనేటటువంటి భావముతో చేస్తే చాలు. భావం అర్థం చేసుకోండి. ఎందుకు అంత తీవ్రంగా చెప్తున్నాను అంటే ఈ కర్మకాండల గందరగోళంలో పడి అసలైంది పోగొట్టేసుకుంటున్నాం. ఎప్పుడు ఏమి తిన్నా కూడా మయి అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధిని కూడా నాకే అర్పణ చేసేసుకుని, నువ్వు ఏమి తిన్నా కూడా అది ప్రసాదమే అవుతుంది. ప్రసాదము అనే దానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అంటే గ్రేస్, అనుగ్రహము అని అర్థం. ఇకపోతే అన్నమయ కోశానికి మార్గము ఏంటి అంటే ఆహారాన్ని భగవంతుడికి అర్పించి నువ్వు తింటాం మొదలెచ్చు. అంచేతే ఏ గడ్డైనా తినేయవచ్చా? ముందు దీంతో స్టార్ట్ చేయి, దాని తర్వాత గడ్డి తినకు. ఆహారం యొక్క న్యూట్రిషన్ వాల్యూ అర్థం చేసుకోండి. అమెరికాలో అది వచ్చేసింది, ఆహార పదార్థాలు ఏదమ్మినా దాని మీద న్యూట్రిషన్ వాల్యూ వేయకపోతే వాళ్ళని జైల్లో పెడతారు. వాల్యూ రాసింది దానికి అనుగుణంగా వాళ్ళు తింటాం లేదు, కానీ మనకంటే ఎందుకు అమెరికా అంత ప్రాణమయ శక్తితో కూడి ఉంది, ధనంతో కూడి ఉంది అంటే ఆహారం యొక్క న్యూట్రిషన్ పోషక పదార్థాలు తెలుసు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటి అంటే మీరు తినేటటువంటి ఆహారం యొక్క పోషక పదార్థాల విలువలు మీకు తెలియాలి, ఎంత తినాలో మీకు తెలియాలి. ఇది తెలియకపోతే యోగ సాధన యొక్క మొదటి మెట్టులు కూడా నువ్వు దాటవు. ఎందుకంటే ఆత్మసంయమ యోగంలో మొట్టమొదట శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే, యుక్తాహార, నువ్వు తింటోన్నటువంటిది యుక్తమైనటువంటి ఆహారమేనా? అసలు మనం ఆహారం గురించి ఆలోచించడం లేదు, ఏది దొరికితే అది తినేస్తాం అంటున్నాము. రెండోది ఏం చేయాలి? యుక్త చేష్టస్య కర్మసు, నువ్వు చేస్తున్నటువంటి పనులు చేష్టలు యుక్తమైనటువంటిగా ఉండాలి. యుక్తమైనటువంటిగా చేష్ట ఉండాలి అంటే చేష్ట ఎందుకు వస్తుందని చెప్పాను, మన ఆలోచన కోరికగా మారితే అన్నమయ కోశంలో అది చేష్టగా మారుతుంది. చేష్ట అంటే తెలుస్తుందా మీకు? సంస్కృత వర్డ్ చేష్ట అంటే శరీరాన్ని కదిలించడం. అంచేత శరీరాన్ని నువ్వు ఎప్పుడు కదిలించినా అది ఒక చేష్ట అవుతుంది. ఎప్పుడు కదిలించినా, ఎలా కదిలించినా, దీనికి 24 గంటలలో నీ శరీరాన్ని ఒక విశేషమైనటువంటి ముద్రలో కనుక నువ్వు పెట్టుకుని ఉంచితే గాయత్రి సాధన నీకు ఫలిస్తుంది. ఈ ముద్రలు నీకు తెలియకపోతే, అంటే అన్నమయ కోశాన్ని ఎలా పెట్టుకోవాలో నీకు తెలియకపోతే 24 గంటల్లో ఆ గంట వేస్ట్. గాయత్రి ముద్రల గురించి చాలా మందికి తెలియదు, కానీ చాలా స్పష్టంగా మంత్రజపం చేసిన తర్వాత ఎవరైతే ఈ 24 ముద్రలో ప్రదర్శించరో వాళ్ళకి గాయత్రి నిష్ఫలాభవేత్ అన్నాడు శాస్త్రకారి. అంటే ఏం చేస్తున్నారు, ముద్ర ఎలా వేస్తున్నారో తెలుసా? నేను ఒక చోట చూశాను, నేను మాస్టర్ మీరు కొల పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. ఎంత చెప్పని చేస్తున్నాడు, సరే ఏదో పక్కకి వెళ్ళా, పక్కకి వెళ్ళాక తెర వేసేది, మీరు ఎవ్వరు చూడకండి అన్నాడు. తెర వేసాక చూడాలన్నా చూడలేమయ్యా అన్న వెళ్ళేవాడు. గాయత్రి మాతకి ముద్రలు ప్రదర్శించాలి సార్. సరే ప్రదర్శించారు, ఓకే. మీకు అర్థమైంది అట్లా తప్పేంటో, గాయత్రి మాతకే ఈ ముద్రలు ప్రదర్శించాలి, ఇతరులకు కాదు అని శాస్త్రం. అంచేత నువ్వేం చేస్తున్నావు? నాకు కథ గుర్తొస్తుంది, మా గురువు గారు చెప్పారు. కొత్తగా ఒక శిష్యుడు ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు. ఆ రోజే మీరు చెప్పింది చేస్తాను సార్ అన్నాడు. సరే నేను సరుకులు కొనడానికి వెళ్తున్నాను ఆశ్రమానికి, ఒక నెలకి సరిపడే సరుకులు ఇవాళ కొనడానికి వెళ్తున్నాను నేను. తర్వాత అక్కడి నుంచి నాకేదో ఊళ్ళో పని ఉంది, నువ్వు మాత్రం సరుకుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆశ్రమానికి చేస్తాడు. కొత్త శిష్యుడు, గురువు చెప్పినట్టే చేసేటటువంటి శిష్యుడు. సరే గురువు గారు బండెడు సామాన్లు ఎక్కించి శిష్యుడిని కూర్చోబెట్టి జాగ్రత్తగా చూసుకొని ఆయన అన్నాడు. ఈయనేమో వెళ్ళిపోయాడు తన పని మీద. సాయంత్రం వచ్చేసరికల్లా ఆశ్రమం అంతా గొగ్గోలు గొగ్గోలుగా ఉంది, సరుకులు ఏం లేవు బండిలో. అదేంటిరా నీకు చెప్పాను కదయ్యా జాగ్రత్తగా. అవును సార్ నేను చూస్తూనే ఉన్నాను, వస్తువులు పడుతూనే ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నానండి, నేను చూస్తూనే ఉన్నాను, అలా పడుతూనే ఉన్నాయండి. అదేంటిరా చూస్తూనే ఉన్నావు, మరి తీసి బండిలో పెట్టాలి కదా. అదేంటి సార్ మీరేం చెప్పారు? అంతేత గాయత్రి మాత్రమే ముద్రలు చూపిస్తూ ఉన్నారు మహామహాపండితులు, చూపిస్తూనే ఉండండి. ఉదాహరణ అర్థమైందా? ఆ ముద్రలు మీ జీవితాన్ని శాసించాలి. మీ జీవితము ఆ 24 ముద్రలకు అనుగుణ్యంగా ఉండాలి. నువ్వు అభయముద్ర ఇచ్చావు ఒకడికి, అర్జునుడు గారు, అలాగే హనుమంతుడు గారు కూడా అభయముద్ర ఇచ్చేశారు. చేత్తో ఇచ్చారా మాటతో ఇచ్చారా అది మళ్ళీ మీకు తెలియాలి. మాట ఇచ్చాడంటే నేను నిన్ను చూసుకుంటాను, గైడికిను హనుమంతుడు ఎవరికి ఇచ్చారు, ఆ రాజు ఇక్కడ ఎవరికో. ఇంకా వాళ్ళ ఆరాధ్య ఉపాస్య దేవత వచ్చినా కూడా ముద్ర వేయలేదు. కథ తెలుస్తుందా? ముద్ర అంటే అది నేను అభయం ఇచ్చాను అని అన్నాక ఇంకా ఎవడొచ్చినా సరే అభయం అభయమే నేను ఇచ్చేసా, ముద్ర అంటే అది. అలాగే గాయత్రికి 24 ముద్రలు ఉన్నాయి. ఆ 24 ముద్రలు మన శరీరాన్ని యుక్తమైన చేష్టలో పెడతాయి. ఆ చేష్టలో పెట్టటాన్నే నర్వస్ ఎనర్జీ ద్వారా చేస్తాం. అంటే నరాలు కనుక కదలకపోతే నీ శరీరము చేష్ట చేయలేదు. పెరలైజ్ అయిపోయినటువంటి చెయ్య ఉంటే నీకు చెయ్యి ఎత్తాలని ఉంది కానీ చెయ్యి ఎత్తలేవు. చేత ఈ ముద్రలు ఏం చేస్తాయంటే కృష్ణ తత్వానికి అనుగుణ్యంగా మననము చేసేటటువంటి గాయత్రి మంత్రానికి తగిన నర్వస్ సిస్టమ్ని నీలో ప్రోత్సహి చేస్తాయి. అందువల్ల 24 ముద్రలు వేయాలి. ఇంతే కదండి మాస్టారు, ఇంతే కదండి అనేది అనేస్తే సరిపోతున్నాయంటే అభయం ఇచ్చాడు, అభయముద్ర ఇవ్వాలంటే ఏం చేయాలి, చేయిలా ఎత్తితే చాలు. ఎత్తాక ఏం చేయాలి వాడు, చచ్చాడు వాడు. అభయం ఇచ్చాడు కనుక ఎవరితో యుద్ధం చేయాల్సి వస్తుంది? ఎవరినవుతే గురువు అనుకున్నాడో, ఎవరినవుతే ఆరాధ్య దైవం అనుకున్నాడో వాడితో కూడా యుద్ధం చేయాలి. అదే ముద్ర పెట్టడం అంటే ఆ మానసిక స్థితి మారాలి. ఈ మానసిక స్థితిని ముద్రతో కూడినటువంటి స్థితి అంటాం. సంస్కృతంలో సా అనేటటువంటి ముందు అక్షరం పెడితే కూడినా అని అర్థము. అంచేత మనలో ఉన్నటువంటి సముద్రము, ఈ సముద్రాన్ని దాటాలి నువ్వు. మనలో ఉన్నటువంటి ఈ విరివేషాన్ని దాటాలి. 24 గంటలలో పొగలు పూట ఏ ముద్రలు వేయాలి, సాయంత్రం పూట అంటే సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు రాత్రి ఏ ముద్రలు వేయాలి, అవి 12 ఉన్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వేసే ముద్రలు 12 ఉన్నాయి, మొత్తం 24 ముద్రలు. రాత్రి పూట చేసేటటువంటి ముద్రలను తాంత్రిక ముద్రలు అంటారు. ఇంకేంటంటే మీరు నిజంగా నేర్చుకునేది రాత్రి అని గుర్తుంచుకోండి. డే టైంలో మీరు నేర్చుకోలేరు, ఏ విషయము మీరు నేర్చుకోలేరు, యోగము అసలు నేర్చుకోలేరు. చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని చెప్పాడు. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రతిర్ సంయమి, సాధన చేసేటటువంటి వాడు, సంయమనము చేసేటటువంటి వాడు రాత్రి తన సాధనలు చేసుకోవాలి, పగలు కాదు. అందుకే విశేషమైనటువంటి శక్తిని పొందేటటువంటి సాధనలన్నీ కూడా నవరాత్రి సాధనలుగా చెప్పుకుంటాం మనం. రామ నవరాత్రులు అంటాం మనం, గణేష నవరాత్రులు అంటాం, దుర్గా నవరాత్రులు అంటాం. ఒక్కసారి కూడా మనం బుర్ర ఉపయోగించాం రాత్రి అని పగలు ఎందుకు చేస్తున్నాం అని. అంటే ఋషులకి రాత్రికి పగలకి తేడా తెలియదేమో, పేరు పెట్టడంలో వాళ్ళు ఎక్కడో ప్రింటింగ్ మిస్టేక్ అయిపోయి ఉంటుంది. అది ప్రింటింగ్ మిస్టేక్ ఏం కాదు, మీ నరాలు ముద్రలను పట్టగలిగితే సూర్యాస్తమయం తర్వాతే పట్టగలుగుతాయి. ముద్రా సాధన మీరు చేయదలుచుకుంటే రాత్రులే చేయాలి. మాకు కుదరదండి, మంచిదండి. మీ కుదరకపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడు, కుదిరినప్పుడే చూద్దాం. మాకేం గురువులకి కృష్ణుడికి ఏం తొందర లేదు, మీకు తొందర ఉందో లేదో మీరు నిర్ణయించుకోండి. ఇంకా ఎన్నాళ్ళు ఈ జన్మచక్రంలో ఉంటారు, ఎన్నాళ్ళు ఇలాగే ఏడుస్తూ బతుకుతారు, లేకపోతే ఎన్నాళ్ళు జీవితాన్ని మేము మధించి సాధించి జీవితం మీద కంట్రోల్ పొందుతాము. ఆహారం గురించి చెప్పింది అర్థమైందా మీకు, యుక్తాహార విహారస్య, యుక్తమైనటువంటి ఆహారము అంటే ఆహారం యొక్క బరువు, రుచి, సంస్కారాలు చాలా ముఖ్యము. అందులో బరువు రుచి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే సంస్కారాలు. ఈ సంస్కారాలు ఎలా వస్తాయని చెప్పాను, చిన్న ఆహారాన్ని భగవత్ ప్రసాదంగా కనుక మీరు తీసుకోగలిగితే ఆహారంలో మంచి సంస్కారాలు ఏర్పడతాయి. దీని తర్వాత ఇప్పుడేం చెప్పాను నేను, ముద్రలు. ముద్రలు దేనికి ఉపయోగపడతాయి, చేష్టకి ఉపయోగపడతాయి. అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ఈ భౌతిక శరీరం ద్వారా నువ్వు ఎలా ప్రకటీకృతం చేసుకుంటావు అన్నది ముద్ర. అభయముద్ర ఉదాహరణ చెప్పాను నేను. అర్జునుడు గరుడికి అభయముద్ర ఇచ్చాడు, ఏం చేష్ట చేశాడు భౌతిక శరీరంతో, కృష్ణుడు కూడా ఎదుర్కొన్నాడు. అంచేత యుక్త చేష్టస్య కర్మసు అనేది ముద్రల ద్వారా వస్తుంది, అది నేర్చుకోరు. నేను కాశీలో ఉండేటప్పుడు ఈ డ్యాన్సులు నాకు అర్థమయ్యేది కాదు, అస్సలు అర్థమయ్యేది కాదు డ్యాన్స్. ఉమేష్ అని నేపాల్ నుంచి నా క్లాస్మేట్ ఒకతను ఉండేవాడు, అద్భుతంగా పాడేవాడు. ఎంత అద్భుతంగా పాడేవాడు అంటే, మేము సెకండ్ షో సినిమా చూసి వస్తూ ఉంటే తను ఏదో పాటలు పాడుతూ ఉండేవాడు. మా వెనకాతలు 20-30 సైకిళ్ళు ఉండేవి, ఆ పాట వింటాను. అంత అద్భుతంగా పాడేవాడు నేపాల్. సరే ఆ పాట వింటూ ఉండేవాడు నేను, డ్యాన్స్ నాకు అర్థమయ్యేది కాదు. సరే ఒకరోజు కూర్చోబెట్టాడు నన్ను, డ్యాన్స్ గురించి వివరించాడు. శరీరం యొక్క భంగిమలు ఏ భావాన్ని తెలుపుతాయో చెప్పాడు. దాని తర్వాత ఈ సినిమాల్లో డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ డ్యాన్స్ కూడా నాకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అంటే ముద్రా విజ్ఞానము మనకి తెలియకపోతే ఇలా చేపెట్టి కూర్చున్నా ఇలా చేపెట్టి కూర్చున్నా ఏం అవ్వదు. ఉదాహరణకి చాలా మందికి ఈనాడు వింటే అనేటటువంటి పదం అర్థం కావటం లే. వింటే అంటే వింటం కాదు, ఏంటది, చేష్టతో కూడిన వింట. అంటే నీ భౌతిక శరీరము నువ్వు విన్న మాటకి అనుగుణ్యంగా స్పందించాలి. దానికి ఈ ముద్ర చాలా ఇంపార్టెంట్. జ్ఞానముద్ర కంటే, జ్ఞానముద్ర జ్ఞానం వింటావు, వింటే నువ్వు స్పందించాలిగా. అంచేత ఇది పెట్టుకు చూడండి, మీలో స్పందనలు ఏమైనా మారుతాయేమో. ఇది ఆకాశానికి సంబంధించిన వేలు, ఇది అగ్నితత్వానికి సంబంధించింది. ఇవి రెండు కలిపి అలా ఉంచుకుంటూ ఉండండి, వినగలుగుతారేమో చూడండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అక్కడతో యోగం సరిపోదన్నాడు కృష్ణుడు. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. నీకు కలలు చూడటం కూడా రావాలి, దమ్ము లేదు కలలు చూడటానికి. చాలా ఆర్గనైజేషన్స్ లో ఎవడికో కాస్త దమ్ముండి అవగాహన ఉన్నవాడు ఓ పెద్ద ప్రణాళిక వేస్తాడు, వెనకాతలు ఉన్న వాళ్ళందరూ వాడి కాలు పట్టుకులు అవుతారు. అంత పెద్ద పని మనం ఎక్కడ చేస్తానురా, మనతో అది అవుతుందా? అవదు. ఎందుకు అవుతుంది, అవుతుందా నీకే డౌట్ వచ్చింది. సంశయాత్మ ఏంటో అన్నాడు కృష్ణుడు. సంశయాత్మ వినశ్యతి. నువ్వేంటిటో చేసేది, నువ్వు నుంచో, నుంచుని పేరు తెచ్చుకో. చేసేది ఎవడు, ఎవడు చేసేది మనల్ని? మరి ఆ నమ్మకం ఉంటే ఓ 500 కోట్లు 50 కోట్లు అవసరం అవుతుంది అంటే నీకు 5 నయా పైసలు పుట్టావు, అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఆయనకి పుడతాయా? కష్టం ఆయనకి. మీ నమ్మకం నాకు తెలియదు, మీ నమ్మకం ఏంటో. నాకు మాత్రం ఆ నమ్మకం ఉందంటే నేను ఎప్పుడే ఏ ప్రణాళిక వేసినా నాకు ఇవాళే జరిగిపోవాలి, ఇప్పుడే జరిగిపోవాలంట. ఎందుకంటే నా ద్వారా జరగదు అని నాకు తెలుసు, కానీ ఆయన ద్వారా జరుగుతుంది. ఎవరినో పట్టుకుంటాడు, వాడి ద్వారా జరిపించేసుకుంటాడు. మనం అందరం కూడా జరిగితే ఓహోహో అని చమత్కారంగా ఆలోచిద్దాం. కానీ మన ద్వారా ఆ చమత్కారాలు ఎందుకు జరగకూడదు? నీ సమర్పణ. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఈ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా, దానికి ఉపవాసాలు చాలా ముఖ్యం. ఉపవాసము చేయినటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు? ఎందుకు ఉపవాసాలు చాలా ముఖ్యము? ప్రకృతిలో 3 విశేషమైనటువంటి శక్తిధారలు పనిచేస్తూ ఉంటాయి. దాన్నే గాయత్రి యొక్క 3 శక్తిధారలు, త్రివేణి యొక్క 3 శక్తిధారలు, గంగా యమున సరస్వతి అని, సత్వరజస్తమో గుణాలని, జీవుడు ప్రకృతి భగవంతుడని రకరకాలైనటువంటి పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటాం. ఈ 3 శక్తిధారలను అందులో మొదటి శక్తిధార ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ప్రకాశము, లైట్. సరే, ఆ ప్రకాశంతోనే మనం జీవిస్తున్నాం. మన జీవిత విధానము, బయో సైన్సెస్ అంతా కూడా సూర్యుడి యొక్క కిరణాల మీద, జలము మీద ఆధారపడి ఉంది. ఆ జలము ఈనాడు కరెక్ట్ గా సూర్యుడికి అందటం లేదు. దానికి తర్పణాలు చాలా ముఖ్యం. ఈ తర్పణాలను ఏదో ఒకసారి అనేది కాదు. ఈ భాగవత సప్తాహం ఏంటంటే మీ మొత్తం జీవితానికి కావలసినటువంటి అనేక అంశాలను బోధిస్తుంది. అందులో ఈ తర్పణాలు, అమావాస్య నాడు ఇచ్చేటటువంటి తర్పణాలు. ఎందుకో తెలుసు అమావాస్య నాడు తర్పణాలు ఇస్తాం? అమావాస్య నాడు సూర్యుడు నుంచి చంద్రుని మీద పడేటటువంటి 16 కళలు తిథులు రివర్స్ అయిపోయి మొత్తము సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ శుక్లపక్ష ప్రతిపద నుంచి ఒక్కొక్క కిరణము 16 కిరణాలు వస్తాయి. మళ్ళీ ఒక్కొక్కటి వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఇవి అర్థమైందా? ఇది అర్థం అవ్వకపోతే తర్పణాల విలువ అర్థం కాదు మీకు. తిథులు ఎలా ఏర్పడతాయి అంటే పూర్ణిమ నాడు చంద్రుడి మీద మొత్తము సూర్యుడి యొక్క 16 కళలు పడతాయి. అంచేత పూర్ణిమ చంద్రుడు గుండ్రంగా కనిపిస్తాడు. అంటే ఫుల్ పూర్ణిమ, ఫుల్ మూన్. పూర్ణిమ అయిపోగానే ఏ పక్షం స్టార్ట్ అవుతుంది? కృష్ణపక్ష, శుక్లపక్ష? కృష్ణపక్షం అంటే నలుపు. ఎందుకు నలుపు అన్నాం? తెల్లటి చంద్రబింబంలో పడిన 16 సూర్యకిరణాలు, వాటినే కళలు అంటాం శ్రీచక్ర ఉపాసనలో. ఈ శ్రీచక్ర ఉపాసన అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విద్యలో లలితకి శ్రీకృష్ణుడికి భేదము లేదు. శ్రీకృష్ణ లలితాశ్రయం అనొచ్చు, లేకపోతే లలితే శ్రీకృష్ణశ్రయం అనొచ్చు. జత లలితా సహస్రనామాలలో తిథి మండల పూజిత అనేటటువంటి ఒక పదం వస్తుంది. అంచేత అమావాస్యకి ముందు 15 రోజులలో ఏం జరుగుతుంది అంటే సూర్యుడి మీద పడిన, చంద్రుడి మీద పడిన 16 కళలు ఒక్కొక్కటి సూర్యుడిలోకి వెళ్ళిపోతుంది. అమావాస్య నాడు లాస్ట్ కళగోళ వెళ్ళిపోతుంది. ఆ క్షణంలో కనుక మీరు తర్పణం అందజేస్తే, నీళ్లు అందజేస్తే, ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? ఆ రోజు అన్ని అంటే లాస్ట్ ఏంటంటారు దాన్ని, షిప్ లోడ్, లాస్ట్ ట్రైన్ అనమాట సూర్యుడి దగ్గరికి వెళ్ళటానికి. ఆ లాస్ట్ ట్రైన్లో ఎక్కిస్తున్నాం మనం. ఎక్కిస్తే ఇవన్నీ ఇమీడియట్ గా 2వ రోజు నుంచి మనకి ఫలితాన్ని ఇస్తే. మనిషి ఎప్పుడు స్వార్థపరుడే. మీరు మధ్యన ఎప్పుడో ఇచ్చారనుకోండి, లాస్ట్ లోడ్ వెళ్ళాక కదా మళ్ళీ రిటర్న్ ట్రిప్ వస్తుంది. ఇంకా మనకి ఇమీడియట్ గా నీళ్లు కావాలి. ఇంకా ఇమీడియట్ గా నీళ్లు కావాలి అంటే నీళ్లకి, ప్రాణమయ కోశానికి, ప్రాణశక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంచేత అమావాస్య నాడు మీరు ఇచ్చేటటువంటి తర్పణాలు అలా పైకి వెళ్తున్నప్పుడు అంతరిక్షంలోకి కూడా వెళ్తాయి. సూర్యమండలం, పృథ్వీమండలం, మధ్యలో అంతరిక్షం. ఇంచేత అంతరిక్షంలో ఉన్నటువంటి దాహముతో బాధపడేటటువంటి, దాహము అంటే కోరికలు అని కూడా అర్థం, నీళ్లనే కాదు నీళ్లతోనే కాదు, వాళ్ళ దాహము మీరు ఇచ్చేటటువంటి దాంతో మీరు ఆ భావనతో ఇస్తున్నారు, వీళ్ళు తృప్తి చెందుగాక. ఇప్పుడేమైంది, చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నాం అనేటటువంటి భావంతో, కొందరు చేయవచ్చు కొందరు చేయకూడదు అనేటటువంటి భావంతో చేస్తున్నారు. తర్పణాలంటే ఏంటో అర్థమవుతే అందరూ చేయొచ్చు, అది భావం అర్థమవుతుంది కదా. ఏ విధంగా అవుతే, ఇదివరకు గాయత్రి మంత్రం కొంతమంది చేయొచ్చు అంటున్నారు, ఇప్పుడు అందరూ చేయొచ్చు అంటున్నారు. శ్రీకృష్ణుడు మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, నన్ను అందరూ పూజించవచ్చు, స్త్రీలు పురుషులు అందరూ కూడా. నేను గాయత్రి మంత్రాన్నే అంటే స్త్రీలు పురుషులు అందరూ గాయత్రి చేయొచ్చా చేయకూడదా అక్కడే ఉంది చాలా స్పష్టంగా, అందరూ చేయొచ్చు అని. భగవద్గీతనే మీరు అథారిటీగా కోట్ చేయొచ్చు శ్లోకాలను మనం కలుపుకోగలిగితే. అలాగే ఈ తర్పణాలు అందరూ ఇవ్వాలి. ఇంకా మీకు సంబంధించినటువంటి వాళ్ళకే మీరు ఇస్తే మీరు స్వార్థపరులు, నాటుకోండి. మీరు అమావాస్య నాడు తర్పణాలు వెలిగించిన తర్వాత రాత్రి జ్యోతులు వెలిగిస్తాం మనం, అది మర్చిపోయాం మనం. జ్యోతులు వెలిగించేటటువంటి సాధన కూడా మర్చిపోయాం మనకి. చివరికి ఏంటి అంటే మాస శివరాత్రులు మర్చిపోయి మహాశివరాత్రి వరకు చేరుకున్నాం అన్ని ఒదులుగులు. ప్లస్ ఆ మహాశివరాత్రి కూడా 3-in-1 సినిమా చూడటానికి ఉపయోగిస్తున్నాం. ఏ హాల్లో 3 సినిమాలు ఒకే టికెట్ మీద చూపిస్తారో అక్కడ పోయి కూర్చుంటుంది. కానీ మాస శివరాత్రుల యొక్క పరీక్షా సమయము మహాశివరాత్రి. అలాగే ఈ తర్పణాలు, ఈ జ్యోతులు దీపావళి అమావాస్య నాడు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంచేత మహాదీపావళి అమావాస్య ముందు ప్రతి అమావాస్య నాడు దీపావళి ఉండాలి. అది అసలు పూర్తిగా మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం అసలు దాని సంగతే మనం. ఇంచేత ఈ అమావాస్య నాడు ఎప్పుడైతే మీరు నీళ్లని వదులుతున్నారో పొద్దున్న, రాత్రి జ్యోతిని వదలాలి. ఇంచేత రాత్రి జ్యోతి కావాలి, పొగలు నీళ్లు కావాలి. ఈ రెండింటి సమాగమనాన్ని మిత్రావరుణులు అంటాం. ఈ మిత్రావరుణుల యొక్క యోగ శాస్త్రమే మొత్తము శ్రీకృష్ణ లీల. ఆయన ఎక్కడ పుట్టాడు పట్టే మధ్యలో పుట్టాడు, అష్టమి నాడు పుట్టాడు. యోగ శాస్త్రంలో అసాధ్యమైనటువంటి రోగాలకి కూడా, ముఖ్యంగా ఆయుర్వేదంలో చరకుడు రాస్తాడు, అష్టమి నాడు మీరు మందులు మొదలెడితే త్వరగా రోగ నివారణ అవుతుంది. చేత ఈ ముద్రా విజ్ఞానంలో ఈ తర్పణాల గురించి చెప్తూ చెప్తున్నాను నేను. మీ చేష్టలు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి, రెండు రకాలైనటువంటి చేష్టలు ఉండాలి. ఒకటి ఊర్ధ్వముఖమైనటువంటి చేష్ట, జ్యోతి. జ్యోతి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. నీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, నీరు పళ్ళ మెరుగు. చేత ఊర్ధ్వముఖ అధోముఖ సాధనల యొక్క కలయిక ముద్రలు. ఈ ముద్రలకి హెల్ప్ చేసేది జ్యోతి అవతరణ సాధన, రెండవది తర్పణాలు. ఈ తర్పణాలు కూడా ఏ వేలు మీద నుంచి వదలాలో ఒక శాస్త్రం ఉంది, ఎవరికి వెళ్లాలో డైరెక్షన్ లాగా. మొబైల్ ఫోన్ పెట్టుకున్నాక మీరు చూస్తారా ఎలా తిరుగుతారు, చూడలేదా మొబైల్ ఫోన్ వింటున్న వాళ్ళు ఎందుకు అలా తిరుగుతారో పాపం, నడువు నొప్పెట్టా అంటే. ఓరియంటేషన్, దిశ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ దిశలో లేకపోతే మీరు ఎంత మంచి సెల్ ఫోన్ అయినా పట్టుకోలేదు. అంచేత ఈ ముద్రలు, ఈ తర్పణాలు, దిశ చాలా ముఖ్యం. దీనికి ఉపవాసము చాలా ముఖ్యం. ఈ ఉపవాసంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మనకి కొన్ని శక్తులు, పశు ప్రవృత్తి కలిగినటువంటి శక్తులు ఉన్నాయి. ఏమిటా శక్తులు అని చెప్పాను, ఆహార నిద్ర భయ వైధునంచ. అంచేత పశు ప్రవృత్తిని ప్రేరేపించేటటువంటి ఆహారం. ఉపవాసం నాడు మీరేం చేస్తున్నారు, ఆహారం తీసుకోవటం లేదు. ఆహారం కావాలి అనిపిస్తుంది. కావాలి అనిపించటం ఏంటి, శక్తి. ఈ ఆహారం కావాలి అనేటటువంటిదే ప్రతి దొంగతనానికి మొట్టమొదటి కారణం అవుతుంది. దొంగగా ఎలా మారుతాడు అంటే ముందు ఆహారం ఉండదు, వాడికి తిండి దొరకదు, ఇంకేం చేస్తాడు, తిండి దొరకకపోతే దొంగతనం చేస్తాడు. అంటే ఈ ఆహారము కావాలి అనేటటువంటిది మీలో ఒక చేష్టను ప్రేరేపిస్తుంది. ఈ భావం అర్థమైంది కదా. ఈ చేష్టను కనుక మీరు దొంగతనం వైపుకి వెళ్ళనివ్వకుండా ఆపుకోగలిగితే అదేమవుతుంది, కిందకు వైపు నుంచి పై వైపుకి వెళ్తుంది. ఇంచేత ఆకలి అనేటటువంటి దాన్ని మీరు కుండలిని జాగరణ ప్రక్రియకు ఉపయోగించుకోవాలి. అంటే ఆహారము కావాలి అని మీ శరీరము ఘోషిస్తూ ఉంటే ఆ శక్తి, ఆ చేష్టను మీరు మూలాధారం వైపు నుంచి కనుక పై వైపుకి తిప్పుకోగలిగితే భగవద్ దర్శనం అవుతుంది. మరి అదెక్కడ చేస్తున్నాం, ఉపవాసం బదులు ఇంకోటి ఏదేదో తింటాం, రెండు గెలలు అరటిపళ్ళు, ఓ 40 అట్లు, ఇంకో 7 కిలోలు స్వీట్స్, ఇవంతా ఎందుకంటే మేము ఉపవాసం ఉంటున్నాను సార్. అంతకంటే మీరు మామూలు తిండి తింటే చాలా మంచిది. వేషాలు చేయటం మానాలి మనం. ఉపవాసం అంటే ఉపవాసం ఎందుకు ఇవాళ ఈ మాట అంటున్నాను అంటే, నిన్న ప్రసాద్ గారు కన్సెషన్ ఇచ్చారు మీకోసమని, కానీ కన్సెషన్ ఇవ్వటం ఆయన విశాలత్వాన్ని చూపిస్తుంది, కన్సెషన్ తీసుకోవటం మాత్రం మీకు ఉచితం కాదు. దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? మీరు రారేమో లేకపోతే తర్పణాలు వదలటా అడిగి తినైనా రండి బాబు, తినైనా రండి బాబు. ఎందుకంటే ఇది మోర్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా తర్పణాలు వదలటం ఎందుకు ఇంపార్టెంటో అర్థమైంది కదా. ఇంకంటే పర్జన్యవలసం కావాలి. పితరులు ఆకలితో మలమల మాడుతున్నారు, అది మీకు అర్థం అవటం లేదు. నేను కాస్త ఉపవాసం చేస్తానన్నా, మీ ఇంట్లో ఎవడైనా ఉపవాసం చేస్తానంటే రోజు 8 గంటలకు టిఫిన్ అడిగినా పెట్టని వాళ్ళు 7 గంటల నుంచి పెట్టేస్తారు. ఇంకా భోజనానికి రావా. తమాషా ఏంటంటే మామూలుగా 1 గంటన్నరకి తింటాడు ఒక వ్యక్తి, ఉపవాసం ఉన్న రోజు వాడికి 10 గంటల నుంచి ఆకలిస్తుంది. అదేంటో ఇంచేత వాడి మనస్సు తిండి మీద ఉంది తప్ప భగవంతుడి మీద లేదు. ఇంకైతే ఈ అన్నమయ ప్రాణమయ కోశ జాగరణలో ఉపవాసాలు చాలా ప్రాధాన్యత వహిస్తాయి. 5 రకాలైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి. అన్నమయ కోశ జాగరణకి పనికొచ్చే ఉపవాసాలు, ప్రాణమయ కోశానికి పనికొచ్చేటటువంటి ఉపవాసాలు, మనోమయ కోశానికి సంబంధించినటువంటి ఉపవాసాలు, విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి ఉపవాసాలు, ఈ 5 రకాలైనటువంటి ఉపవాసాలు కూడా శ్రీకృష్ణ చరిత్రలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన పూర్ణ పురుషుడు అని ఎందుకంటాం, అందుకే ఏ అవతారంతోనూ ఆయన బ్రాకెట్ చేయలేము, ప్రతి అవతారంలోనూ ఒక భాగంగా చెప్పుకోవచ్చు. పూర్ణత్వం అంటే ప్రతిదానికి జవాబు ఉంటుంది ఆయన చరిత్రలో. మీరు కేవలము ఆయన్ని, ఆయన లీలలను పాటిస్తే చాలు. చేత అన్నమయ ప్రాణమయ కోశాలు, ఈ అన్నమయ ప్రాణమయ కోశాలలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మీరు పెద్ద పెద్ద సాధనలకు వెళ్ళవద్దు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం విశస్య నవలోకేన్ చాలు, మిగతాది నేను చూసుకుంటానన్నాడు. స్థిరంగా కూర్చోవాలి, వెన్ను పూసని తారుగా పెట్టాలి, పద్మాసనంలోనే కూర్చోవాలి. నేను కన్సెషనే ఇవ్వను ప్రసాద్ గారి లాగా. ఇచ్చంటే కన్సెషన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే అసలైంది మర్చిపోతున్నాం. ఇది చెప్పాలి మనం, ఇది చాలా ముఖ్యము. కన్సెషన్ ఎందుకు ఇచ్చామంటే నీ చేతకాంతనం వల్ల ఇచ్చాం. నీకు కన్సెషన్ నువ్వు గొప్పవాడని ఇవ్వలే. ఓ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో ఎవరికో మీరు టైంకి రండి అని చెప్పినా ఆయన ఉన్న పనులో ఒత్తిడి అలా ఉంటుంది కనుక ఆయనకే కన్సెషన్ ఇస్తాం. కానీ అందరికీ కన్సెషన్ ఇస్తే ఎట్టా? చివరికి ఆయన వచ్చి కూర్చుంటాడు, మనం ఎవరు ఉండవు. కన్సెషన్స్ ఇవ్వటం మొదలెడితే అంచేత స్ట్రెస్ చేయండి బాగా. ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఖచ్చితంగా, కానీ శారీరక పరిస్థితుల వల్ల కొన్ని రోగాలు, డయాబెటీస్ అలాంటివి ఉన్న వాళ్ళకి ఉపవాసం డేంజరస్. అమ్మయ్యా అనుకుంటారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. అంచేత అమ్మయ్యా అనుకోనివ్వను నేను. ఇవాళ నేను మీకు అన్నమయ ప్రాణమయ కోశాల గురించి చెప్పాను. నేను కాస్త జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకుని ఈ మొత్తం అన్నమయ ప్రాణమయ కోశ జాగరణకి మీరు చేయవలసిన చేష్ట ఏమిటి అంటే పద్మాసనంలో కూర్చోవాలి. మొట్టమొదటిది అది. పద్మాసనంలో కూర్చున్నాక నడుము, మెడ ముండెము చేయిటిగా ఉండాలి. ప్లస్ మీ శరీరము యొక్క బరువు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద పడకూడదు, మీరు గాల్లో తేలాలి. తేల్తారు, పద్మాసనాన్ని ఈ మానసిక స్థితిలో వేస్తే లెవిటేషన్ అంటానే, చాలా మంది యోగులు సిద్ధ పురుషులు వాళ్ళు ఓ ఆరంగుళాలైనా పైకి లేస్తారు. లేస్తారు మీరు కూడా. ఎప్పుడు లేస్తారు అంటే పద్మాసనంలో కూర్చున్నాక. మిమ్మల్ని ఎవరో పిలక పెట్టి పైకి లాగుతున్నట్టు. అంటే ఇది ఎక్కడా కూడా భూమి మీద ప్రెషర్ పడకూడదు. పద్మాసనంలో కాకుండా ఇలా అయినా కూర్చోటానికి ట్రై చేయండి, మీకు వెన్నుపూస ఎలా స్ట్రైట్ అయిపోతుందో తెలుస్తుంది. రేపటి క్లాస్ నుంచి పద్మాసనంలో కూర్చోబెడతా. లాగాలన్నమాట పైకి. పద్మాసనంలో వేసుకుని ఎడంచేయి కింద కుడిచేయి పైన పెట్టుకుని శ్వాసను గమనించండి. గమనిస్తే ఏమవుతుంది? ఆ అధ్యాయంలోనే చెప్తాడు, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత అర్జున. నువ్వు ఇదేదో సాధారణంగా చెప్పాను అనుకుంటున్నావు, కానీ నీకు ఎన్ని లాభాలు వస్తాయి దీనివల్ల అంటే, ఇంత గొప్ప లాభము నేను ఎప్పుడూ పొందలేదు, పరం లాభం పొందుతావు. ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికే కూర్చుంటే వాడు ఊహించలేనటువంటి, అర్జునుడు పొందలేనటువంటి లాభాలు అర్జునుడు పొందుతాడు అంటే మరి మీకు మీకు అదే కూర్చుంటే వింటే కాదు. సాధ్యమైనంత వరకు కూడా ఇవాళ నుంచి ఎప్పుడైనా మీరు కూర్చుంటే పద్మాసనంలోనే కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. సరేనా? జై గురుదేవి. అన్నమయ్య ప్రాణమయ కోశాల గురించి చెప్పండి.